ఓం శాంతి. అవేక్నింగ్ విత్ బ్రహ్మ కుమారీస్ కార్యక్రమంలో బికే శివాని అక్కయ్య వినిపించిన హ్యాపీ లివింగ్ సిరీస్లోని సంతోషం యొక్క సెకండ్ పార్ట్ని ఇప్పుడు మనం విందాము.
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ అప్నే ఆప్సే పూచే కి ఖుషీ, శాంతి, ప్యార్, యే జో సారే శబ్ద హై, వర్డ్స్ విచ్ స్టిల్ సీమ్ టు బీ ఆన్ ఆర్ వాంటింగ్ లిస్ట్. ఆజ్ కిసీ సే భీ పూచే తో కహెంగే సబ్ కుచ్ హై, సిర్ఫ్ క్యా చాహియే, క్యా చాహియే, మకాన్ హై, హై, గాడీ హై, హై, ఘర్ మే సబ్ కుచ్ హై, సబ్ హై, పరివార్ మే సబ్ హై, సబ్ హై, సిర్ఫ్ చాహియే క్యా, క్యా చాహియే, శాంతి చాహియే, ఔర్ క్యా చాహియే, ఆనంద్ చాహియే, అచ్చా, ఔర్ క్యా చాహియే. ఎవ్రీథింగ్ వి డిడ్, వి వర్క్డ్ హార్డ్, వి ఎర్న్డ్, వి డిడ్ ఎవ్రీథింగ్, అండ్ యెట్ అట్ ఎవ్రీ స్టెప్ వి సెడ్ హమ్ యే కర్ రహే హై క్యూంకి కర్నే సే క్యా మిలేగా, హమ్ యే ఖరీద్ రహే హై క్యూంకి ఖరీద్నే సే క్యా మిలేగా, ఖుషీ మిలేగీ, సబ్ కుచ్ కర్ లియా, సబ్ కుచ్ ఖరీద్ లియా, ఔర్ ఫిర్ భీ చాహియే కి లిస్ట్ పర్ క్యా బచ్ గయా. అచ్చా, తో ఫిర్ హమ్ ఏక్ మినిట్ సైలెన్స్ మే బైఠేంగే ఔర్ అప్నే లియే.
లాస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది, ఇప్పటి వరకు దేన్నైతే సంతోషం అనుకుంటూ వచ్చామో అది సంతోషం కాదు అని. మనం ఫిజికల్ కంఫర్ట్స్ విషయాన్ని తీసుకున్నా, ఆ భౌతిక సాధనాలు అనేవి కేవలం విశ్రాంతినిచ్చే సాధనాలు మాత్రమే అని. అలాగే సంబంధాల విషయంలో, మనం సంబంధాలలో ఉండటం మనకి సంతోషాన్ని ఇస్తుంది, కానీ మన సంతోషము ఆ సంబంధాలపైన ఆధారపడి ఉండదు అని. సంతోషం అనేది ఒక ఆంతరంగిక వస్తువు, అది మన లోపలే మనము అన్వేషించాలి, అది మన లోపలే ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఒక పెద్ద భ్రాంతి ఉండేది, అదేమిటి అంటే సంతోషం బాహ్యంగా ఉంటుంది అని. అందుకే దానిని బయట అన్వేషిస్తూ వచ్చాం. ఇప్పుడు అనిపిస్తుంది అది నా లోపలే ఉంది, అది నా ఆంతరిక వస్తువు అని. దీంతో ఆటోమేటికల్గా మన ఫోకస్ అంతా చేంజ్ అయిపోయింది, బాహ్యానికి బదులుగా ఆంతరికం వైపు మరలుతుంది. ఇంకొక విషయం మనం తెలుసుకున్నది, సంతోషం కండిషనల్గా ఉండదు అని. అంటే సంతోషం అనేది ఒక నిబంధనకు లోబడి ఉండకూడదు అని. సంతోషం శాశ్వతంగా ఉండాలి. చూడండి, రోజంతలో మీ భాషను చెక్ చేసుకోండి. రోజంతలో మీరు ఎన్నిసార్లు ఇది జరిగితే నేను చాలా సంతోషిస్తాను, వారలా చేస్తే నేను చాలా సంతోషిస్తాను అంటారు. అంటే ప్రతి సమయం మనం ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్, అనగా మనలో ఇంకా ఇంకా పక్కా చేసుకుంటున్నాం. ఇలాంటిది ఏదైనా జరిగితేనే నేను సంతోషిస్తాను అని అంటున్నాం. అంటే మన సంతోషము ఒక పరిస్థితి లేక వ్యక్తిపై ఆధారపడుతూ ఉందన్నమాట. అంటే అది కండిషనల్గా అయింది అని చెప్పవచ్చు. అలా మాత్రం కాకూడదు, ఎందుకంటే ఎల్లప్పుడూ ఒక వ్యక్తి లేక పరిస్థితి మనకు అనుకూలంగానే నడుస్తారని ఏమీ లేదు. మనకు మనం స్వయమే ఆ కండిషన్స్ని జనరేట్ చేస్తూ ఉన్నాం. ముందే మనము ఒక ప్రోగ్రామింగ్ని ఫీడ్ చేసుకుంటున్నాం, ఇది ఇలా జరిగితే నేను సంతోషిస్తాను, నాకు 90% మార్కులు లభిస్తేనే నేను సంతోషంగా ఉంటాను, 85% లభిస్తే ఇంకా నాకంత సంతోషం కలగదు. మన భాష అలా తయారైపోయింది. చూడండి, నాకు ఇది జరిగితే నేను చాలా సంతోషిస్తాను అంటారు. మరి అది జరగకపోయినా మనం మన సంతోషాన్ని కోల్పోకూడదు. మీరు ఎక్కువ శాతం చూడండి, పిల్లలకు లేదా పెద్దలకు కాంపిటీషన్స్ పెట్టినప్పుడు మనం అడుగుతూ ఉంటాం, మీ జీవితంలో చాలా సంతోషకరమైన సంఘటన లేదా మీ జీవితంలో చాలా సంతోషకరమైన క్షణం ఏది అని అలా అడిగితే ఒక లిస్ట్ తయారవుతుంది. 8, 10, 20, 100 ఇలా ఎన్ని క్షణాలు తీయగలుగుతారు? మరి పూర్తి జీవితంలో ఒకవేళ నేను 10, 20 క్షణాలు మాత్రమే తీసినా అది చాలా బాధాకరమైనటువంటి విషయమే. మరి దీన్ని ఏం జీవితం అనాలి? ఒక సంవత్సరానికి 365 రోజులు. మరి ఇప్పటికీ మనం ఎన్నో సంవత్సరాలు ఆల్రెడీ గడిపేశాం. అందులో మనం కేవలం 10, 20, 100 క్షణాలు మాత్రమే తీస్తున్నాము అంటే ఇదెంత బాధాకరమైనటువంటి విషయం. మరి యాక్చువల్గా ఎన్ని క్షణాలు ఉండాలి? ప్రతి క్షణం. ఈ జీవితం యొక్క ప్రతి క్షణం మనది సంతోషంగా గడవాలి. ఎందుకంటే ఆ పర్పస్ కొరకే మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అన్నింటికన్నా పెద్ద బిలీఫ్ సిస్టమ్, నమ్మక వ్యవస్థ ఏమిటి అంటే సంతోషం కండిషనల్గా ఉంటుంది అని అనుకోవటం. అందుకే సంతోషం శాశ్వతంగా ఉండట్లేదు. మన జీవితంలో ఎక్కువ శాతం అనుభవాలన్నీ మన నమ్మకాలపైన, విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటాయి. మనం ఇంతకాలము ఇతరులే నాకు సంతోషాన్ని ఇస్తున్నారు అనే నమ్మకాన్ని ఏర్పరచుకున్నాం. అందుకే ఇతరుల వైపు ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఇప్పుడు కొంచెం దానిపై ప్రయోగం చేసి వర్క్ చేయటంతో మనకు అర్థమవుతుంది, ఇతరుల నుండి నాకు సంతోషం లభించటం లేదు, సంతోషం అనేది నా స్వీయ రచన, అది నా ఇంటర్నల్ క్రియేషన్ అని, అది మన వస్తువు. ఇలా మన నమ్మకాన్ని మనము పరివర్తన చేసుకుంటే మన అనుభవం కూడా పరివర్తన అవుతుంది. అంటే మన బిలీఫ్ చేంజ్ అవుతే మన అనుభూతి చేంజ్ అవుతుంది. మన జీవితంలో ఏదైతే ప్రాప్తి జరగాలో అది కూడా చేంజ్ అవుతుంది. మరి ప్రతి స్టెప్లో మనం ఏ బిలీఫ్ని, ఏ నమ్మకాన్ని ఏర్పరచుకొని వెళ్తున్నాము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. దీనితో మన పూర్తి జీవితం పరివర్తన చెందే అవకాశం ఉంది. మీరు రోజంతలో స్వయాన్ని చూసుకోండి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ యు ఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ? అంటే మీలో ఒకటి నిరంతరం నడుస్తుంది, అదేమిటి? ఏం నడుస్తుంది రోజంతలో? మీరు ఏం చేస్తున్నారు చూసుకోండి. ఆలోచన, ఒక థాట్. అంటే ఈ ఆలోచన, సంకల్పం అనేది ఎలాంటిదంటే ఒక్క క్షణం కూడా స్టాప్ అవ్వట్లేదు. రోజంతా నిరంతరం మనలో నడిచేది ఆలోచనయే. చివరికి రాత్రికి నిద్రపోయినప్పుడు కూడా మనసులో ఆలోచనలు అనేవి మానం, కాకపోతే దాని వేగం కొంత తగ్గవచ్చు. శాస్త్రవేత్తలు బాగా రీసెర్చ్ చేశారు. మన మనస్సు ఒక్క నిమిషంలో 25 నుండి 30 ఆలోచనలను ఉత్పన్నం చేస్తుంది అని తెలియజేశారు. ఒక్క నిమిషంలో 25 నుండి 30 ఆలోచనలు, ఇది నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు. ఒకవేళ మనము టెన్స్డ్గా అవుతే, కొంత టెన్షన్లోకి వచ్చినట్లయితే ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మనం చాలా రిలాక్స్డ్గా ఉంటే ఆ ఆలోచనల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంది. కానీ యావరేజ్గా ఒక్క నిమిషానికి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు 25 నుండి 30 ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇలా చూస్తే ఒక రోజంతటిలో దాదాపుగా 40,000 నుండి 50,000 ఆలోచనల వరకు మనము చేస్తున్నాం. కానీ మనకు ఆ జ్ఞానం ఉందా? ఆర్ వి అవేర్? వాటి క్వాలిటీ ఏంటి? మరి అన్ని ఆలోచనలు మనలో కలుగుతూ ఉన్నాయి, కానీ ఒక విషయం ఏంటంటే అన్ని ఆలోచనలు ఒకే విధంగా ఉండక్కర్లేదు, వేరువేరుగా కూడా ఉండొచ్చు. మీరు ఒకే విషయాన్ని తీసుకొని కూడా రోజంతా ఆలోచించవచ్చు. సపోజ్ రేపు నాకు ఎగ్జామ్ ఉంది అనుకున్నారు. ఈరోజు 90% మీ ఆలోచనలన్నీ కూడా నాకు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి, ఇలా రకరకాలుగా ఉత్పన్నం అవ్వవచ్చు. ఒకే ఆలోచన ఉండదు. ఆలోచన అనేది మనలో నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇలా మొదటి స్టేజ్ ఏంటి అంటే ఒక ఆలోచన కలగటం. మనం ఒక ఆలోచన చేయగానే మనలో ఏం జనరేట్ అవుతుంది? ఒకసారి చూసుకుంటే ఒక ఆలోచన మనలో ఉత్పన్నం కాగానే దాని ఫలస్వరూపకంగా ఏం తయారవుతుంది? యాక్షన్ లో కూడా మనము తర్వాత వస్తాం, కొంత లేట్గా వస్తాం. కానీ ముందు ఒక ఆలోచన కలగగానే ఏం జరుగుతుంది లోపల? ఉదాహరణకి నేను ఐస్ క్రీమ్ తినాలి అనుకున్నాను, వెంటనే లోపల ఏం క్రియేట్ అవుతుంది? మీరు ఐస్ క్రీమ్ వెళ్ళి కొనుక్కోవడానికి కూడా టైం పడుతుంది, ఒక నిమిషం లేదా అర నిమిషం అవుతుంది, అది సెకండరీ విషయం. కానీ ముందు ఐస్ క్రీమ్ అని అనుకోగానే లోపల ఏం కలుగుతుంది? సపోజ్ ఎవరైనా నాతో కన్ను ప్రియ వస్తుంది అన్నారు, అదొక థాట్. ఆ థాట్ క్రియేట్ అవ్వగానే ఆ ఆలోచన యొక్క క్వాలిటీని బట్టి ఒక ఫీలింగ్ నాలో జనరేట్ అవుతుంది, అంటే నాలో ఒక అనుభూతి లేక ఒక భావన ఉత్పన్నం అవుతుంది. అది కేవలం తెలుపు నలుపుగానే ఉండకపోవచ్చు. మనం చేసే ప్రతి ఆలోచన ఒక అనుభూతితో లేదా ఒక భావనతో అనుసంధానమై ఉంటుంది. అందుకే ఇది అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి సంకల్పాలు చేస్తే అలాంటి ఫీలింగ్స్, అంటే మన థాట్స్ని బట్టి మన ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. మన ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి భావనలే మనలో కలుగుతూ ఉంటాయి. చూడండి, కొందరు అంటారు, ఈరోజు నాకు ఎందుకో బాగా అనిపించటం లేదు, ఎందుకో నాలో మంచి ఫీలింగ్ కలగట్లేదు అని. అంటే దాని అర్థం బహుశా నేను ఈరోజు సరైన ఆలోచనలు చేయట్లేదేమో అని. మరి సరైన ఆలోచనలు చేయడం ఎలా అంటే అది వేరే సబ్జెక్ట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఆలోచన ఒక అనుభూతికి అనుసంధానమై ఉంటుంది. అంటే ప్రతి ఆలోచన మనలో ఉత్పన్నం కాగానే ఇమీడియట్గా ఒక అనుభూతి లేదా ఒక ఫీలింగ్, ఒక భావన మనలో కలుగుతుంది. మరి ఇలా మొత్తం నా ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఒక వ్యక్తి పట్ల కానీ, పరిస్థితి పట్ల కానీ, దేశం పట్ల కానీ, అవన్నీ కలిపితే నా దృష్టికోణం, నా వైఖరి ఏర్పడుతుంది. ఈ ప్రపంచం చాలా మంచిది అని లేదా ఈ ప్రపంచం ఎందుకు పనికిరాదు అని, భారతదేశం చాలా గొప్ప దేశము అని లేదా భారతదేశం ఎందుకు పనికిరాదు అని, ఇలా వేరువేరు దృష్టికోణాలు ఏర్పడవచ్చు. ఒకే వస్తువు, ఒకే వ్యక్తి విషయంలో విభిన్నమైన దృష్టికోణాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అవన్నీ నా ఆలోచనలను బట్టే ఏర్పడుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక ఆలోచన మనలో ఉత్పన్నం అవగానే దాని ఫలస్వరూపంగా ఒక ఫీలింగ్, ఒక అనుభూతి క్రియేట్ అవుతుంది. లోపల ఒక విషయం గురించి మొత్తం మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మన యొక్క యాటిట్యూడ్ని, అంటే మన దృష్టికోణాన్ని తయారు చేస్తాయి. అందుకే కొందరు నా దృష్టికోణం చాలా పాజిటివ్గా ఉంది అంటారు, లేదా కొందరు వారి పట్ల నా వైఖరి సరిగ్గా లేదు అంటారు. ఇప్పుడు మన దృష్టికోణం ఏదైతే ఉంటుందో అదే మరల మన యొక్క యాక్షన్స్లోకి వస్తుంది, అంటే మన కర్మల్లోకి వస్తుంది. ఆ కర్మ ఒక శబ్దం రూపంలోనూ ఉండవచ్చు లేక ఒక పని రూపంలోనూ ఉండవచ్చు, కానీ అది తప్పక బయటికి వస్తుంది. ఇప్పటి వరకు మూడు విషయాలు మనలో జరిగాయి, 3 స్టెప్స్. అవన్నీ కూడా లోపలే జరిగాయి. థాట్, ఫీలింగ్, యాటిట్యూడ్. అంటే ఒక ఆలోచన రచించాము, దాంతో ఒక అనుభూతి ఉత్పన్నమైంది, ఆ తర్వాత దాన్ని అనుసరించి ఒక దృష్టికోణం, ఒక వైఖరి తయారైంది. ఈ మూడు లోపలే జరిగాయి, ఈ మూడు రెడీగా ఉన్నాయి. మరిప్పుడు వీటిని ఆధారం చేసుకొని నేను బయటకు కర్మల్లోకి వస్తాను. అంటే ఇది బయటకు వచ్చేది మాటల రూపంలో లేక పనుల రూపంలోనైనా బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదైతే కర్మ మనం పదే పదే రిపీట్ చేస్తామో అది ఒక అలవాటుగా మారుతుంది. ఏదైనా యాక్షన్ పదే పదే చేస్తే అలవాటుగా మారిపోతుంది. కోపం చేయాలి, కోపం చేయాలి అనుకుంటూ ఉంటే కొద్ది సమయం తర్వాత కోపం చేయటం అలవాటైపోతుంది. పదే పదే ఆలోచించటం కూడా ఒక అలవాటుగా మారుతుంది. ఇప్పటి వరకు మనం బయటి స్టేజెస్ యొక్క అవేర్నెస్లో ఉంటూ వచ్చాం. మనం ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఈ విషయంలో బాగా శ్రద్ధ పెడుతున్నాం. కానీ ఆలోచించే స్టేజ్ యొక్క అవేర్నెస్ అంతగా ఉండట్లేదు. ఏ విధంగా కొందరు అంటారు, నాకు చాలా కోపం వస్తుంది, నాకు ఎంత కోపం వస్తుందో అంటారు. ఇంకా కొందరు కోపంతోనే పనులు జరుగుతాయి, కోపం చేస్తేనే ఈ పని జరుగుతుంది అని. అంటే ఇదొక ఆలోచన, ఇలా నాకు చాలా కోపం వస్తుంది లేదా కోపంతోనే పనులు జరుగుతాయి అనేది ఒక ఆలోచన. దీన్ని పదే పదే ఉత్పన్నం చేయటంతో ఏం జరుగుతుంది? ఆటోమేటికల్గా మన మాటలు, మన నడవడికలో ఆ కోపం కనిపిస్తూ ఉంటుంది. అది మనకింకా అలవాటుగా మారుతుంది. ఇంకా నిదానంగా చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళు ప్రతి విషయంలో కోపం చేస్తూ ఉంటారు, వీళ్ళకైతే బాగా కోపం వస్తుంది అని అనడం మొదలు పెడతారు. లేకపోతే మనకి మనం కూడా నాకు చిన్న చిన్న విషయాల్లో కోపం వస్తుంది అంటాం, అంటే కోపం చేయటం నా అలవాటు అని. ఒకవేళ ఎవరైనా కొంత మార్చుకోండి, అంత కోపం చేయడం సరికాదు అని చెప్పినప్పుడు, లేదు నేను మార్చుకోలేను, ఇది నాకు అలవాటైపోయింది, ఇంకా నా వల్ల కాదు అంటారు. మరి ఇవన్నీ అలవాట్లు ఏవైతే ఏర్పడ్డాయో ఎక్కడి నుండి మొదలయ్యాయి? ఇవి ఒక ఆలోచన నుండి. అంటే మొదట ఒక ఆలోచన అనుభూతిగా మారింది, ఆ అనుభూతితో ఒక వైఖరి ఏర్పడింది, ఆ వైఖరితో కర్మ చేశారు, ఆ కర్మలు పదే పదే చేయడంతో అలవాటుగా రూపొందాయి. ఇప్పుడు ఈ అన్ని అలవాట్లు కలిపితే అదొక ప్యాకేజ్. ఈ ప్యాకేజే నా పర్సనాలిటీ, అంటే ఆ ప్యాకేజే నా వ్యక్తిత్వం, అదే నేను. మరి ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుండి మొదలవుతుంది? మొత్తం ఈ ప్రాసెస్ అంతా చూస్తే ఈ వ్యక్తిత్వము ఎక్కడి నుండి మొదలైనట్లు? ఒక ఆలోచన నుండి. మరి ఈరోజు నేను ఎలా అయితే ఉన్నానో అదంతా ఒక ఆలోచన నుండే స్టార్ట్ అయింది, అదంతా ఒక ఆలోచన ద్వారానే మొదలైంది అని అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏదైనా నా వ్యక్తిత్వంలో నేను మార్పు తీసుకొని రావాలి అనుకుంటే కూడా అది ఒక ఆలోచన నుండే మొదలవ్వాలి. అనగా ఆలోచన మన వ్యక్తిత్వం వరకు వెళ్తుంది అని. ఇప్పుడు ఈ వ్యక్తిత్వము చాలా చోట్లకు వెళ్తుంది. రోజంతలో ఆఫీస్లో డీల్ చేస్తుంది, ఇంట్లో డీల్ చేస్తుంది. మరి ప్రతి స్టెప్లో ఇలా ఆ వ్యక్తిత్వంతో నేను డీల్ చేస్తున్నప్పుడు ఏం క్రియేట్ అవుతుంది? థాట్స్ నుండి పర్సనాలిటీ వరకైతే తయారయ్యాం, కానీ ఆ పర్సనాలిటీ అన్ని వైపులా కర్మక్షేత్రంలోనికి వెళ్తుంది. మరి అన్ని వైపులా కర్మలు చేస్తూ సంబంధ సంపర్కంలోకి వస్తూ ప్రతి స్టెప్లో నేనేం తయారు చేసుకుంటున్నట్లు? నా భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నట్లు. అట్ ఎవ్రీ స్టెప్ ఐఎమ్ క్రియేటింగ్ మై డెస్టినీ. సో మై థాట్స్ టేక్ మీ టు మై డెస్టినీ, అంటే నా ఆలోచనయే నా భాగ్యానికి దారితీస్తుంది. ఇది సత్యం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే, అంటే నా అదృష్టం నా చేతుల్లోనే ఉంది, నా భాగ్యం నా చేతుల్లోనే ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు కొందరు నా భాగ్యంలో ఉందో లేదో అని అంటూ ఉంటారు. అంటే భాగ్యం అనేది ఇంకేదో కాదు, నా భాగ్యంలో లేదు అని చేతులు ముడుచుకొని కూర్చోవడమూ కాదు, కానీ మన భాగ్యం మన ఆలోచనల కారణంగానే తయారవుతుంది అని తెలుసుకుంటే మనం మన భాగ్యాన్ని మార్చుకోవచ్చు. ఉదాహరణకి ఒక సింపుల్ విషయాన్ని మనం తీసుకుందాం. మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళగానే లోపల మీ కొలీగ్ మీతో కలిశారు, కానీ వారి మూడ్ కొంత బాగలేదు, మూడ్ ఆఫ్గా ఉన్నారు. మీ మానసిక స్థితి మాత్రం బాగానే ఉంది, కానీ మీ కొలీగ్ మూడ్ ఆఫ్గా ఉన్నారు. మీరు కలవగానే ఆయన మీతో సరిగ్గా మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడారు, ఇంకేదైనా అన్నారు. ఒకవేళ ఇంకా మీరు పాత ఆలోచన పద్ధతిలోనే ఉంటే, ఆయన నాతో సరిగ్గా మాట్లాడలేదు కనుక నేను కూడా సరిగ్గా మాట్లాడను, నేనేమైనా తక్కువనా ఏంటి, నేనెందుకు సహిస్తాను, ఆయన నాతో అలా మాట్లాడితే నేను మౌనంగా ఉంటే ఇంకా నా బలహీనత అనుకుంటారు కదా, అందుకే ఎదుటివారు నాపై కోపం చేస్తే నేను కూడా కోపమే చేస్తాను, ఇలా అనుకోగానే ఆ కోపము నా వ్యక్తిత్వంలోకి వచ్చేస్తుంది. ఇంకా వారితో అలాగే కోపంతోనే నేను వ్యవహరిస్తాను. ఇప్పుడు నాకు ఒక మిత్రుడు ఉన్నట్లా? లేదు. మరి ఎవరు తయారు చేశారు ఈ భాగ్యాన్ని? అప్పటికే వారి నుండి నేను తప్పుకొని ఉంటాను, ఇంకా చాలా దూరం అయిపోయి ఉంటారు ఆ ఫ్రెండ్ నాకు, ఒక వ్యక్తి మనకు దూరమయ్యారు. ఇలా మన భాగ్యాన్ని మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం మన వ్యవహారంతో. ఒకవేళ మన ఆలోచన అక్కడ కొంత డిఫరెంట్గా ఉండి ఉంటే పర్వాలేదు, ఆయన నాకన్నా చాలా మంచివారు, కాకపోతే ఈరోజు ఏదో కారణం చేత వారు మూడ్ ఆఫ్గా అయి ఉన్నారు, కానీ నా మూడ్ అయితే పూర్తిగా సరిగ్గానే ఉంది. ఇలా అనుకుంటే ఎదుటి వారిని మనం సంతోషపెట్టగలుగుతాం. వారు కోపం చేసినా పర్వాలేదు అనుకుంటే మన బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం వారిని హార్ట్ఫుల్గా స్వీకరించగలుగుతాం మరియు వారితో చాలా మంచిగా వ్యవహరించగలుగుతాం. అప్పుడు మనకి ఇంకా ఒక మిత్రుడు ఉన్నట్లు. మరి ఎవరు తయారు చేశారు ఆ భాగ్యాన్ని? దాన్ని కూడా మనమే రచించుకున్నాం. అంటే ఇక్కడ రెండు వేరువేరు భాగ్యాలని మనము చూస్తున్నాం. ఒక దాంట్లో వారు నాకు చాలా దూరం అయ్యారు, మరో దాంట్లో సంబంధాల్లో వారు నాకు చాలా దగ్గరయ్యారు. అంటే వేరువేరు భాగ్యాలు, టూ డిఫరెంట్ డెస్టినీస్. కానీ వాటిని క్రియేట్ చేసింది ఎవరు? మనం స్వయమే. సో అట్ ఎవ్రీ స్టెప్, అట్ ఎవ్రీ రిలేషన్షిప్, ఎవ్రీ జాబ్, ఎవ్రీ కెరియర్ ఆపర్చునిటీ, ఐఎమ్ క్రియేటింగ్ మై డెస్టినీ. ప్రతి విషయంలో, ప్రతి సంబంధంలో, ప్రతి జాబ్లో, ప్రతి అవకాశంలో మనమే మన భాగ్యాన్ని నిర్మించుకుంటున్నాము. దీన్ని అర్థం చేసుకుంటే మనం మన భాగ్యాన్ని పరివర్తన చేసుకోగలుగుతాం. కానీ దీని అర్థము రోజంతా నేను నా భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను, నేను నా భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను అని అలా రోజంతా అనుకోవడం కాదు. కానీ అదొక సత్యం, దాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మనకి ఎప్పుడైనా నాకు ఈ అదృష్టం నా జీవితంలో లేదేమో, నాకేమీ బాగా జరగటం లేదు, నా చేతుల్లో ఏమీ లేదు అని మనం అలా కూర్చున్నప్పుడు మనకి ఈ విషయం గుర్తొస్తే మన భాగ్యాన్ని పూర్తిగా మనం మార్చుకోగలుగుతాం. ఎందుకంటే నా భాగ్యం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది అని గుర్తించాలి. ఒకసారి ఆగి చూసుకొని దాన్ని నేను ఎలా చేయాలి అని అనుకొని తర్వాత సరిచేసుకోవాలి. ఉదాహరణకి నా వ్యవహారం మీతో బాగాలేదనుకుందాం. దానికి నేనేం చేయాలి, నేను ఇంకేం చేయలేను, వీళ్ళతో నాకు పడదు అని అనటం కాదు. కొంత మనం శ్రమ చేయాలి. ఆ చక్రంలోకి వెళ్తున్నప్పుడు కొంత ఎఫర్ట్ చేయాలి. నా థాట్ వారి పట్ల ఎలా ఉంది? ఇందులో కూడా ఇంకొక స్టేజ్ వస్తుంది. ఏ విధంగా థాట్స్ నుండి మనము పర్సనాలిటీ వరకు వచ్చాం, అంటే వ్యక్తిత్వం వరకు వచ్చాం, మన వ్యక్తిత్వం నుండి మన భాగ్యం వరకు వచ్చాం. మరి అసలు ఈ ఆలోచనలకు కూడా ఆధారం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఆలోచనలు కూడా ఏ ఆధారంతో తయారవుతున్నాయి? మరి ఆలోచనలకి మూలం ఏమిటి? మన ఆలోచనలు లేక సంకల్పాలకి మూలం మొదటిది గతం యొక్క అనుభవాలు. ఉదాహరణకి నేను మీతో 10 సార్లు ఇంతకుముందు కలిశాను, 10 సార్లు మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. తర్వాత మీరు 11వ సారి కలిసినప్పుడు నా గత అనుభవం యొక్క థాట్ నాలో ట్రిగ్గర్ అవుతుంది. అంటే గతంలో నేను మీతో కలిసినప్పుడు మీరు నాతో వ్యవహరించిన విధానం నా ఆలోచనలోకి చిక్కుతుంది, వీళ్ళు నాతో ఇంతకుముందు సరిగ్గా మాట్లాడలేదు. ఈ ఆలోచన నా మనసులో మెదులుతుంది, అదే నా వ్యక్తిత్వంలోకి కూడా వస్తుంది. ఇలా ఒకటేమో గతం యొక్క అనుభవాల ఆధారంగా ఆలోచనలు కలుగుతున్నాయి. రెండవది సమాచారం. రోజంతలో నలువైపుల నుండి చాలా సమాచారం మనకి లభిస్తుంది. సపోజ్ మీరు రావడానికి ముందే 4 వ్యక్తులు నాకు మీ గురించి చెప్పేశారనుకోండి, అదంతా నా లోపల నిండిపోతుంది. ఇంకా మీరు రాగానే ఆ ఇతరులు చెప్పినటువంటి ఆ సమాచారం ఏదైతే నాలో నిండి ఉందో అదే నా ఆలోచనను ఉత్పన్నం చేస్తుంది. అంటే దాన్ని బేస్ చేసుకొని ఆ ఆధారంతో నాలో మళ్ళీ ఆలోచన మొదలవుతుంది. అంటే నా సగం యాటిట్యూడ్ అంతా వాళ్ళు చెప్పిన సమాచారం అనుసారంగా తయారైపోతుంది మీ పట్ల. మరి ఇన్ఫర్మేషన్ అనేది రోజంతలో మనం చూసుకుంటే ఎక్కువ శాతం మనకి నెగిటివ్ ఆలోచనలను ఉత్పన్నం చేసే ఇన్ఫర్మేషన్ని లభిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్తో చుట్టబడి ఉన్నాం. మీరు చూడండి, సాయంకాలం మీ అబ్బాయి ఇంటికి లేటుగా వచ్చారనుకోండి, మొదటి ఆలోచన మీకేమనిపిస్తుంది? ఏం కలుగుతుంది? అమ్మో, ఏమీ జరగలేదు కదా. చూడండి, ఎంత న్యాచురల్గా నెగిటివ్ ఆలోచన కలుగుతుందో. మరి పిల్లవాడు మోస్ట్లీ ఇంటికి చేరిపోతాడు, కానీ ఎన్నిసార్లు అయితే ఆయన లేట్గా వస్తాడో అన్నిసార్లు మనం అదే ప్రాసెస్ని దాటుతూ ఉంటాం, ఏదో కీడు జరిగి ఉండవచ్చు అని. ఏదైనా మంచి కూడా జరిగి ఉండవచ్చు కదా, మంచి కారణంగా కూడా లేట్ అవ్వచ్చు కదా, కానీ అలా మాత్రం ఆలోచించరు. తప్పక ఏదో కీడే జరిగింది అంటారు. మరెందుకు ఇలా? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా లేట్ అవుతే ఏదైనా యాక్సిడెంటే జరిగింది అని ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకంటే ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది. మనం ఉదయం ఉదయమే లేవగానే చూడండి, ఎక్కువ శాతం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. మరి మార్నింగ్ టైంలో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మొట్టమొదట ఏదైతే ఇన్ఫర్మేషన్ అందులో నింపుతామో ఆ ఇన్ఫర్మేషన్ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఉదయం ఉదయమే పేపర్ తీయగానే ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది జరిగింది అని ఇలాంటి సమాచారాన్ని మనము చదువుతూ ఉంటాం. అవన్నీ మన మైండ్లో పూర్తిగా నిండుతూ ఉంటాయి. ఆ టైంలో మైండ్ చాలా క్లీన్గా ఉంది. అది ఫౌండేషన్ వేసే టైం. ఫౌండేషన్ టైంలో మీరు ఏం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. మరి అర్లీ మార్నింగ్ ఒక 1-1.5 అవర్ లేదా 2 అవర్స్ వరకు మన గ్రహణ శక్తి ఏదైతే ఉంటుందో అది చాలా హైగా ఉంటుంది. అందులో మనం చాలా శ్రద్ధతో సమాచారాన్ని నింపుకోవాలి. పేపర్ చదవటం, న్యూస్ చూడటం ఇందులో తప్పేమీ లేదు, కానీ కొంచెం గ్యాప్తో అవి చేయాలి. మై ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి పాజిటివ్. మొదటి లేయర్ యొక్క సమాచారం ఏదైతే ఉంటుందో అది చాలా పాజిటివ్గా ఉండాలి. అది బ్లాటింగ్ పేపర్పై సాచురేట్ అవ్వాలి. మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్తో మన మనసును నింపుకోవాలి. ఎందుకంటే ఉదయం 2 గంటల వరకు మన మనసులో ఇన్ఫర్మేషన్ అంతా ఇనుకుతూ ఉంటుంది, సాచురేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కువగా ఏదైనా నింపినా అది పెద్ద ఎక్కువగా పీల్చుకోదు. ఇప్పుడేం జరుగుతుంది? మనం ఫౌండేషన్ లేయర్లోనే నెగిటివ్ని వేసేస్తున్నాం. ఎంతైతే మనం ఉదయం చదువుతూ ఉంటామో అదంతా నెగిటివ్గా ఉంటే అదే నిండుతూ ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత మీరు ఎంత శ్రమ చేసినా, నేను పాజిటివ్గా ఆలోచించాలి అని ఎంత ప్రయత్నించినా అది రాదు ఇంకా. ఎందుకంటే ఉదయం మీరు మీ మనసుకు పెట్టిన భోజనమే అలా ఉంది. మరి అదే శక్తి యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమాచారం మన సంకల్పాలపైన చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇలా ఒకటేమో గతానుభవాలు, అంటే గతం యొక్క అనుభవాలు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. రెండవది ఇన్ఫర్మేషన్, సమాచారం. ఇక మూడవది మన బిలీఫ్ సిస్టమ్. మన సంకల్పాలకి, ఆలోచనలకి ఆధారం మూడవది మన నమ్మక వ్యవస్థ. మన నమ్మకం ఏమిటి? మన నమ్మకం ఏంటి? కోపంతోనే పనులు జరుగుతాయి, ఇదే నమ్మకం ఉంది. కోపం చేయకపోతే ఎవరు మాట వినరు. ఇది ఎవరు చెప్పారు? ఇది మన ధారణ. ఒకవేళ ఇదే మన ధారణ అవుతే అదే ధారణను తీసుకొని మనం పనిచేస్తాం కదా. కోపంతోనే పనులు జరుగుతాయి, ఇంకా ప్రేమతో మనుషులు చెడిపోతారు, ప్రేమతో చెప్తే ఎవ్వరూ వినరు అని అనుకుంటారు. మనకేం బాగనిపిస్తుంది? ఇతరులు మనతో ఎలా మాట్లాడాలని కోరుకుంటాము? ప్రేమతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇతరుల పట్ల మన ధారణ ఎలా ఉంది? కోపం చేస్తేనే పని జరుగుతుంది, ప్రేమతో అయితే చెడిపోతారు అని. మరి ఇది కూడా ఒక బిలీఫే. ఈ నమ్మకంతోనే ఒకవేళ మనము మన పనికి వెళ్తే లేదా మన వర్క్కి మనం వెళ్తే, ఇప్పుడు నా కొలీగ్స్ అందరితో నేను ఎలా పనిచేస్తాను, నా జూనియర్స్తో ఎలా పనిచేస్తాను? కోపంతోనే. ఎందుకంటే కోపంతోనే పని జరుగుతుంది అని ముందుగానే అనుకున్నాం కాబట్టి. సో ఇదంతా ఒక ప్రాసెస్. అప్పుడు మీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? మీ భాగ్యం ఎలా ఉంటుంది? మీ వర్క్ ఫోర్స్ ఎలా ఉంటుంది? మీరే అలా ఆ నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇలాంటివి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఉదయం ఉదయమే లేచి మనం రాశి ఫలాలు చదువుతాం. మనకు కూడా అది తెలుసు ఎంతవరకు అది ఫలిస్తుంది, ఎంతవరకు అది ప్రాక్టికల్గా జరుగుతుంది అని. సి నౌ 600-700 crore people divided by 12 zodiac signs couldn't have the same future for the day. అందరికి తెలుసు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరికీ కేవలం ఈ 12 జోడియాక్ సైన్స్ ఈ రాశి ఫలాలనే చూసుకొని ఇలాగే జరుగుతుంది అనుకోవడము పొరపాటే. ఎక్కువ మంది ఏమంటారంటే, మేము చదువుతాము కానీ దాన్ని అంతగా విశ్వసించము అని. ఫస్ట్ అదొక ఇన్ఫర్మేషన్, అది మీలో నింపుకున్నారు, మీరు చదువుతారు. ఈరోజు మామూలుగా మీకంతా బాగా జరుగుతుంది, కానీ కొంత జాగ్రత్తగా నడుచుకోండి, బహుశా ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని మోసపెట్టి వెళ్ళొచ్చేమో అని రాసుంటుంది. మీరు అది చదివారు, తర్వాత మీరు వర్క్కి వెళ్ళారు, కానీ రోజంతలో మీరు అంతర్మనస్సులో ఆ మోసపెట్టే వ్యక్తి కొరకు వెతుకుతూనే ఉంటారు. ఆ సమయంలో మీ మిత్రుడినే కూడా మీరు మోసగాడిగా అనుమానించవచ్చు. అలాంటి అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఏదైతే ఆలోచన మనం చేస్తామో అది ఒక వైబ్రేషన్, అదొక ఎనర్జీ. ఒకవేళ మీరు నా వద్దకి వచ్చారు, యాక్చువల్గా మీకు నన్ను మోసపెట్టాలనే ఇంటెన్షన్ ఏమీ లేదు, అబద్ధమాడాలనే ఇంటెన్షన్ ఏమీ లేదు, కానీ నేను మీకు లోపల నుండి అదే ఎనర్జీని పంపిస్తూ ఉన్నాను, మీరు నన్ను మోసపెడతారు, మీరే నన్ను మోసపెడతారేమో అని ఇలా నేను మనసులో అనుకుంటూ ఉన్నాను. అంటే ఆటోమేటికల్గా ఆ ఎనర్జీ నా నుండి మీ వైపు ప్రయాణిస్తుంది, మరియు అది మీలో ఆ థాట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ యూ విల్ గెట్ ఇన్స్టిగేటెడ్ టు బిహేవ్ లైక్ దట్ టు మీ. మీరు ఆటోమేటికల్గా అబద్ధమాడేవారు కాకపోయినా మీరు అసత్యం మాట్లాడతారు, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆ ఎనర్జీతో ఫ్లడ్ చేశాను కాబట్టి, నేను మీకు కంటిన్యూస్గా అదే ఎనర్జీని పంపించాను కాబట్టి. సో ఇట్స్ ఆల్ ఎనర్జీ అరౌండ్ ఎవ్రీవేర్. అందుకే మన నమ్మక వ్యవస్థ, మనం తీసుకునే సమాచారం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం రియలైజ్ అవ్వట్లే, అది మీలో అదే థాట్ని క్రియేట్ చేస్తుంది. దట్ మీన్స్ యూ విల్ గెట్ ఇన్స్టిగేటెడ్ టు బిహేవ్ లైక్ దట్ టు మీ. ఇంకా మీరు నేను పంపించినటువంటి ఆ ఆలోచన తరంగాలతో అదే విధంగా నాతో వ్యవహరిస్తారు. మీరు ఆటోమేటికల్గా అబద్ధమాడేవారు కాదు, కానీ మీరు అసత్యం మాట్లాడతారు, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆ ఎనర్జీతోనే ఫ్లడ్ చేశాను. సో ఇట్స్ ఆల్ ఎనర్జీ అరౌండ్ ఎవ్రీవేర్. మన చుట్టూ ఇలాంటి ఎనర్జీనే వ్యాపిస్తుంది. మరి మన నమ్మక వ్యవస్థ అందుకే చాలా చాలా ముఖ్యమైనటువంటిది. నిజానికి మనం రియలైజ్ అవ్వట్లేదు, మన సంకల్పశక్తి ఎంతటి కార్యాన్నైనా చేయగలుగుతుంది. ఈరోజు మనము చాలా భయపడుతూ ఉన్నాం. కొందరంటారు, ఈ పని చేయాలంటే ఇది పెట్టుకోండి, మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మీ పైన గ్రహచారం ఉంది, మీరు ఇలాంటి ఉంగరాన్ని ధరించండి అని. అదంతా సరే, కానీ దాని వెనుక ఒక భావన, అందులో కొంత విజ్ఞానం కూడా ఉండవచ్చు. కానీ మీరు చూడండి, ఎప్పుడైతే మీకు ఆ దారము లేక ఉంగరాన్ని తొడిగిస్తారో అప్పుడు మీరు దాన్ని ధరిస్తూ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. అంటే మీరు పూర్తిగా దాన్ని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. ఎప్పటి వరకు మీరు దాన్ని స్వీకరించరో అప్పటి వరకు ఆ దారము లేక ఆ ఉంగరము పనిచేయదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇది కూడా మన నమ్మకమే. మీరు నమ్మారు, ఆ దారం వేసుకుంటే లేదా ఆ ఉంగరాన్ని ధరిస్తే నాకు మంచి జరుగుతుంది అని. యాక్చువల్లీ ఆ ఫిజికల్ దారం చాలా ఎక్కువ పనేమి చేయట్లేదు, కానీ మీ సంకల్పశక్తి ఏదైతే ఉందో దాన్ని ధరిస్తే నేను బాగవుతాను అని ఏదైతే సంకల్పం మీరు చేస్తూ ఉన్నారో అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, అదే మిమ్మల్ని బాగు చేస్తుంది, అదే మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా మీ పైన ఇప్పుడు ఈ దశ కూర్చొని ఉంది, నెక్స్ట్ 6 మంత్స్ వరకు మీరేం చేసినా కానీ అందులో ఫెయిల్ అవుతారు, అంటే మీరేం చేసినా కూడా అందులో మంచి జరగదు అని చెప్తే మీరు దాన్ని నమ్మేస్తారు. ఇంకా మీరు ముందు నుండే ప్రయత్నం చేయడం కూడా మానేస్తారు. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇంకా మీరు దాన్ని నింపుకుంటారు. ఈ సమయంలో ఇంకా నేను ఏది తలపెట్టినా అందులో నాకు మంచి జరగదు, ఎందుకంటే ఎవరో ఒకరు నాకు చెప్పారు నా దశ సరిగా లేదని అని అనుకుంటారు. అదే 6 నెలల్లో మీకు ఇంకో వ్యక్తి కలుస్తారు, ఈ ఉంగరం పెట్టుకోండి మీ గ్రహచారం దూరమవుతుంది అని చెప్తారు. మీరు ఆ ఉంగరం పెట్టుకున్నారు, ఇంకంతే, మీ థాట్ ప్రాసెస్ అంతా చేంజ్ అయిపోతుంది, మీ నమ్మకం మారిపోతుంది. ఈ ఉంగరం పెట్టుకున్నాను కాబట్టి ఇప్పటి నుండి నాకంతా బాగా జరుగుతుంది అనుకుంటారు. ఆ సంకల్పమే పనిచేస్తుంది. మరి ఇది అందరిపైన వర్క్ చేయాలి కదా ఉంగరం అనేది, కానీ అందరిపైన అది పనిచేయదు. ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో వారికే ఆ ఉంగరం ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఎవరైతే ఉంగరం పెట్టుకుంటేనే నా పని పూర్తవుతుంది అని అనుకుంటారో వారి పనే బాగవుతుంది. దాని అర్థము ఆ ఉంగరం పెద్ద ఎక్కువ రోలేమీ ప్లే చేయట్లేదు, కేవలం ఈ ఉంగరం ధరిస్తే నా పని బాగవుతుంది అని సంకల్పం ఏదైతే మీరు చేశారో అది సఫలతనిస్తుంది. సో ఆల్ ద పవర్ ఇస్ విత్ ఇన్ మీ, మొత్తం శక్తి అంతా మనలోనే ఉంది. కానీ ఎందుకు మనం భౌతిక వస్తువులపైన ఆధారపడుతున్నాం, చిన్న చిన్న విషయాలకి భయపడుతున్నాం? ఎందుకంటే మనకు మన ఆంతరిక శక్తిపైన విశ్వాసం కలగటం లేదు. మన లోపల ఏదైతే శక్తి ఉందో దానిపైన మనకంత నమ్మకం లేదు. వాస్తవంగా మన సంకల్ప శక్తి, ఇది ఒక ఎనర్జీ. ఆ సంకల్పమే మన అనుభూతిని, ఆ అనుభూతితోనే ఒక వైఖరిని ఏర్పరచుకుంటున్నాం. ఆ వైఖరితో కర్మ చేసి మన వ్యక్తిత్వాన్ని తయారు చేసుకుంటున్నాం. ఆ వ్యక్తిత్వంతో మన భాగ్యం తయారవుతుంది. అంటే మన ఆలోచనలే మన భాగ్యానికి ఆధారమవుతున్నాయి. మన ఆలోచనలను సరిచేసుకొని మన నమ్మక వ్యవస్థను సరిచేసుకుంటే మన జీవితంలో మన భాగ్యము మన చేతుల్లోనే ఉంటుంది.
ఓం శాంతి.
ఓం శాంతి.